చాప్టర్ 9 హోలీ వార్ 9వ అధ్యాయము ఆత్మ సంబంధమైన యుద్ధము. బైబిల్ అనేది ఒక వివాదాస్పదమైన పుస్తకం. దేవుని వాక్యముగా దానిని చూడని ప్రజలు తరచుగా బైబిల్ చెప్పే దానిని వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే బైబిల్లో ఉన్న కొన్ని భాగాలు క్రైస్తవులకు కూడా అసౌకర్యంగా ఉంటాయి. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ఇస్రాయేలీయులు చేసిన యుద్ధం ఇక్కడ గమనించవలసిన విషయం. ఎందుచేత అంటే ఎక్కువ శాతం ఈ భాగములన్నీ రక్తము చిందించటము చంపబడటంతో ఇమిడి ఉన్నాయి. ఇది చాలా వివక్షణారహితంగా కనిపిస్తుంది. ఎందుచేత అంటే కొన్ని పట్టణాల్లో ఉన్న జనాభా అంతటిని చంపటం అవసరమైనది. పురుషులు, స్త్రీలు, పిల్లలు మరియు పశువులతో సహా అక్కడ ఉన్న నివాసులు లొంగిపోలేదు. కాబట్టి వారిని చంపడం కన్నా చెరగా పట్టుకోవడం మంచిది కాదా అనే ప్రశ్న మనలో ఉద్భవిస్తూ ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉన్నది, కానీ ఆ సమాధానం క్రైస్తవులకు ఒక అసౌకర్యముగా, ఒక సమస్యగా ఉండటము నేను కనుగొన్నాను. అయితే ఇస్రాయేల్ యొక్క అదృశ్య ప్రపంచము ప్రపంచపు కోణము ద్వారా చూడగలిగితేనే మీరు వారి విజయాల యొక్క ఉద్దేశాన్ని మరియు హేతుబద్ధతను అర్థం చేసుకోగలరు. ఇస్రాయేల్ యొక్క మానవాతీత తర్కము లేదా వాదం. వాగ్దానింపు భూమి కొరకైన యుద్ధాలు రెండు కారణాల ద్వారా చేయబడ్డాయి. అవి ఇస్రాయేలీల యొక్క ప్రపంచమును గూర్చి ఉన్న లోతైన అవగాహన ద్వారా మనకు అర్థమవుతాయి. అదేమనగా, వారిది మానవ సంబంధమైన నివాసం మాత్రమే కాదు, కానీ కనిపించని ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉండే ఒక బహుమానం కూడా. వాటిని గూర్చి ఇంతకుముందే మనం ధ్యానించాం. అయినప్పటికీ మరొకసారి జ్ఞాపకము చేసుకుందాము. వాగ్దాన భూమి కొరకైన యుద్ధములు రెండు కారణాల ద్వారా వేరు చేయబడ్డాయని మనము తెలుసుకున్నాము. అందులో మొదటిది బాబేలు గోపురం దగ్గర జరిగిన సంఘటన. ఈ సంఘటన నుండి ఒక విషయం బయటపడుతూ ఉంది. దేశంలో దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన తరువాత ఆయా దేశములలో ఉన్న ప్రజలతో ప్రత్యక్ష సంబంధము కలిగి ఉండకూడదు అని దేవుడు నిర్ణయించుకున్నాడు. దానికి బదులుగా ఆయా దేశములను పరిపాలించుటకు దేవుని కుమారులకు, తన యొక్క పరిశుద్ధ సమాజంలో ఉన్న వ్యక్తులకు ఆ బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడు. ద్వితీయోపదేశ కాండము 4:19-20, 32:8-9 దీన్ని చూడవచ్చు. ఈ పరిపాలనా బాధ్యతను దేవుని కుమారులకు ఆయన అప్పగించిన తరువాత దేవుడు అబ్రహామును పిలిచాడు. మరియు అబ్రహాము శారాలు ఒక కుమారుని అనగా ఇస్సాకును పొందుకునేలా ఆయన చేశాడు. ఎందుకనగా ఆ ఇస్సాకు ద్వారా ఆ సంతానము నుండి ఇస్రాయేలు ప్రజలు వస్తారు అని ఆయన ముందుగానే నిర్ణయం చేశాడు. అయితే 82వ కీర్తనలో మనము చూచిన దైవములు అవి తక్కువ స్థాయి కలిగిన దైవములని, వారు అవినీతి పరులుగా మార్చబడ్డారు అని మనం నేర్చుకుంటాం. వారు అన్యాయాన్ని అనుమతించారు. సర్వోన్నతుడైన దేవునికి బదులుగా ఆ ప్రజలు వారిని ఆరాధించారు. ఈ దైవములుగా పేర్కొనబడే వారిని ఆరాధించిన తరువాత వారు దేవునికి మరియు దేవుని ప్రజలైన ఇస్రాయేలీయులకు శత్రువులుగా మారారు. వాటిలో కొన్ని దేశాలు నిర్గమము తరువాత దేవుడు తన దేశమైన ఇస్రాయేలును ఇవ్వటానికి ఉద్దేశించిన కనాను భూమిలో ఉండుట చేత ఆ భూమిని ఆక్రమించుకున్న ప్రజలు వారికి నైతిక శత్రువులు, మరియు వారి దైవములు ఇస్రాయేలు దేశమును నాశనం చేయగలిగినంతగా చేస్తారు అని మోషే మరియు ఇశ్రాయేలీలు విశ్వసించారు. అంటే విడిపోయిన తరువాత, అనగా కొన్ని దేశాలు నిర్గమము తరువాత దేవుడు తన దేశమైన ఇశ్రాయేలుకు ఇచ్చుటకు ఉద్దేశించిన కనాను భూమిలో ఆ దేవునికి శత్రువులుగా విరోధముగా ఉన్నవారు ఉండుట చేత ఆ భూమిని ముందుగానే ఆక్రమించుకున్న ప్రజలు ఇశ్రాయేలు దేశమును నాశనము చేయగలిగినంత శత్రువులుగా ఉన్నారని ఇశ్రాయేలీయులు మరియు మోషే కూడా విశ్వసించారు. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏమనగా, ఇశ్రాయేలీయులకు మరింత భయమును కలిగించిన సన్నివేశము ఏమిటంటే, వాగ్దాన భూమి అయిన కనాను సరిహద్దులకు ఇశ్రాయేలీయులు ప్రవేశించినప్పుడు ఏమి జరిగిందనే విషయం ద్వారా మనకు చక్కగా వివరించబడింది. వాగ్దాన భూమి అయిన కనాను సరిహద్దులకు ఇశ్రాయేలీయులు ప్రవేశించినప్పుడు అక్కడ నివాసులను గూర్చి సమాచారం తెమ్మని మోషే 12 మంది వేగుల వారిని పంపుతాడు. ఆ కనాను భూమిని గురించి నా విషయాలను క్షుణ్ణముగా తెలుసుకోవడానికి ఈ వేగుల వారిని పంపి దేవుడు వారికి చెప్పినట్లుగానే ఆ భూభాగము చాలా అద్భుతమైనది, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని ఆధారాలతో సహా వేగులు వారు తీసుకుని వచ్చి చెప్తారు. సంఖ్యాకాండము 13:27 మనం చదవచ్చు. కానీ వారు ఒక భయానకమైన సమాచారం కూడా తీసుకొని వస్తారు. తీసుకువచ్చి ఆ వార్తను ఇలాగ చెప్తారు, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని రీ అని సంఖ్యాకాండము 13:32-33 మనం దాన్ని చదవచ్చు. నెఫీలీల గురించి ఇంతకుముందే మనం సంభాషించాము. వారు దేవుని కుమారులు మరియు నరుల కుమార్తెల యొక్క చెడ్డ సంతానము అని అది ఆదికాండము 6:1 నుండి 4 మనం చదవచ్చు. కనానులో ఇశ్రాయేలు వేగులు వారు చూచిన అనాకీయులు వారి సంతానమే. వారిలో ఎక్కువ మంది కనాను భూభాగం అంతటిలో ఇశ్రాయేలు ఓడించి తీసుకునవలసిన భూభాగం అంతటిలో, అనగా ఇశ్రాయేలీలు జయించి స్వాధీనపరచుకునవలసిన భూభాగం అంతటిలో చెదిరి ఉన్నారని సంఖ్యాకాండం 13:28-29 మనం గమనించగలము. మరియు వాగ్దాన భూమిని వాటి దైవములను జయించుట అనే లక్ష్యము కొంత కష్టంగా ఉండేది ఇంతకుముందు, అయితే ఇప్పుడు అది అసాధ్యంగా కనిపించింది. కొంత కష్టం వల్ల అసాధ్యమైంది. ఇప్పుడు ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనుట కొరకు శరీరపరముగా ఉన్నత దేహులైన యోధులను వారు ఎదుర్కొనవలసి ఉన్నది. కాబట్టి యెహోషువ కాలేబు అనే ఇద్దరు వేగులు వారు మాత్రమే అనాకీయులను ఓడించటానికి ఇశ్రాయేలీయులకు దేవుడు సహాయం చేస్తాడని రూఢిగా విశ్వసించారు. మిగతా వారు మాత్రం వారు ఓటమి పాలవుతారని ప్రజలను ఒప్పించి అబద్ధ సాక్ష్యము పలుకుతారు. ఫరోను అతని సైన్యమును నాశనం చేసిన దేవుని నమ్ముటకు బదులుగా వారికి విజయం ఇవ్వమని విజ్ఞాపన చేయుటకు బదులుగా వారు ఇలాగూ చెప్తారు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పూజాలమని చెప్పిరి. సంఖ్యాకాండము 13:31 రాయబడి ఉంది. అయితే దేవుడు వారి యొక్క సమాచారమును తెలుసుకుని విన్న తర్వాత ఈ రీతిగా జవాబిచ్చాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు అని సంఖ్యాకాండం 14:11 దేవుడు ప్రశ్నిస్తాడు. నిజానికి దేవుడు చాలా కోపగించుకొని బాబేలు గోపురం దగ్గర దేశంలోకి చేసినట్లుగానే ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యము ఇయ్యనని చెప్తాడు. మరియు క్రొత్త జనమును మరలా పుట్టిస్తానని ఆయన చెప్పినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఈసారి మోషేతో నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేతను వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదును అని మోషేతో దేవుడు చెప్పినట్లుగా సంఖ్యాకాండం 14:12 రాయబడి ఉన్నది. మోషే ప్రజల పక్షంగా దేవుణ్ణి వేడుకుంటాడు. సంఖ్యాకాండము 14:13-19 మోషే ఈ ప్రజల విరోధ స్వభావాన్ని బట్టి దేవుణ్ణి వేడుకుంటాడు. ఆ వేడుకొనుటను బట్టి దేవుడు అతని ప్రార్థనను అంగీకరించాడు. కానీ ప్రజల యొక్క అవిశ్వాసాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదు. దీని వలన ఒక పాఠం మనం నేర్చుకోవలసి ఉంది. అది చాలా కఠినంగా ఉంటుంది. దేవుడు మోషేతో చెప్పినట్లు, నీ మాట చొప్పున క్షమించి ఉన్నాను, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 నా మాట వెనుక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరని దేవుని వాక్యం సెలవిచ్చింది. అంతేకాక మీ శవములు అరణ్యంలోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ ఈ అరణ్యంలోనే రాలిపోవుదురు. అయితే యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని మీకు స్వాస్థ్యముగా ఇచ్చుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరినూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని నేను చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదను. మీరు తృణీకరించిన దేశమును మీ పిల్లలు స్వతంత్రించుకునేదని సంఖ్యాకాండం 14:20-31 దేవుని వాక్యం సెలవిచ్చింది. దేవుడు అలాగూ సెలవిచ్చాడు. ఈ 10 అనున్నది బైబిల్ చెప్పబడిన మరల అను పదమునకు భాష రూపము. భాషాంతరమున మరల అనే అర్థము. ఆదికాండము 31:7, యోబు గ్రంథము 19:3 మనం చూడగలం. ఈ సందర్భంలో దేవుడు ప్రజల యొక్క సనుగులను సహించాడు. ఐగుప్తీయులకు ఇక బానిసలుగా ఉండమని సంతోషించుటకు బదులుగా వారు పొందుకున్న ఆహారం గురించి మరియు దేవునిచే ఎన్నుకొనబడిన వారి నాయకుడు మోషేను గురించి వారు సనిగినట్లుగా సంఖ్యాకాండము 11:1-14, 31-35, 12:1-16 మనము దేవుని యొక్క సహనము కోల్పోయినట్లుగా చూడగలం. ఈసారి మాత్రం ఇశ్రాయేలీయుల అవిశ్వాసాన్ని బట్టి వారికి తీరని నష్టాన్ని కలిగించింది. విశ్వాసముంచని పెద్దలందరూ చనిపోయేంత వరకు 40 ఇశ్రాయేలీయులు అరణ్యంలోనే సంచరించవలసి వచ్చినది. రెండవ అవకాశం, దేవుడు వారికి రెండవ అవకాశాన్ని కూడా అనుగ్రహించినట్లుగా మనం గమనించవచ్చు. వాగ్దాన భూమిని పొందుకోవటానికి ఇశ్రాయేలీయులు రెండవ అవకాశాన్ని పొందుకోబోతూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 2-3 వాగ్దాన భూమికి తూర్పుగా ఉన్న ప్రాంతంలో, అనగా యోర్దాను నదికి మరి యొక్క ప్రక్కన, దీనిని మన్యపు ప్రాంతం అని కూడా పిలిచారు. ఈ ప్రాంతంలో ఉన్న సరిహద్దులలో ఇశ్రాయేలీయుల యొక్క 40 అరణ్యయాత్రలో వారాలో ఎలాగూ బాధింపబడ్డారో కూడా వివరించబడినది. ఈ మన్యపు ప్రాంతాలైన ఎదోము, మోయాబు మరియు అమ్మోను భూభాగములను దేవుడు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సంతానమునకు మరియు యాకోబు సహోదరుడైన ఏశావు సంతానమునకు ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు ఎక్కువ మంది ఇశ్రాయేలీయులకు బంధువులే అయినప్పటికీ వారు విభిన్నమైన వారే. ఈ యాత్ర పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు మోషేను నడిపించాడు. ఇది ఏదో దూరపు బంధువులను దర్శించే యాత్ర కాదు. ఇశ్రాయేలీయులు క్రమముగా బాషాను ప్రాంతపు మార్గము గుండా వెళ్ళడం ప్రారంభించారు. ఈ స్థలము భయమును కలిగించే ప్రతిష్టను కలిగి ఉన్నది. బైబిల్ బయట ఉన్న ప్రాచీన సాహిత్యాలలో భాషను సర్పము యొక్క స్థలముగా పిలువబడినది. దీనికి సంబంధించిన రెండు ముఖ్య పట్టణాలు ఒకటి అష్తారోతు మరియు ఎద్రేయి అనే రెండు ప్రాంతాలు ఈ యాత్రలో ముడిపడిన ప్రాంతాలుగా ప్రస్తావింపబడ్డాయి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 4వ వచనము, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలము. ఈ రెండు పట్టణాలు మరణము యొక్క రహస్య రాజ్యానికి ముఖద్వారాలుగా పరిగణించబడ్డాయి. ఇస్రాయేలు యొక్క అదృశ్య ప్రపంచపు సార్వత్రిక కోణంలో దేవుడు ఇస్రాయేలీలను నరకము యొక్క ద్వారముల గుండా నడిపించాడు. అది అయితే పూర్తిగా కాదు. సీహోను ఓగు అనే ఇద్దరు రాజులను ఎదుర్కొంటకు దేవుడు ఇస్రాయేలీలను అక్కడికి నడిపించాడు. ఈ ఇద్దరు రాజులు అమోరీయుల సంతతికి చెందినవారు. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 2-3 వచనాలు, 31వ అధ్యాయం 4వ వచనము, మరియు వీరినే బైబిల్లో రిఫాయిలుగా కూడా పిలిచింది. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రస్తావించిన రీతిగా అనాకీయులు కూడా రిఫాయిలుగా పిలువబడ్డారు. కొన్ని సంవత్సరాల ముందు వారిలో ఉన్న అవిశ్వాసమును బట్టి ఎవరిని చూసి ఇస్రాయేలీయుల వేగులు వారు భయపడ్డారో ఆ ఉన్నత దేవులు ఆక్రమించుకున్న మరొక ప్రాంతము గుండా ప్రజలను మోషే ద్వారా దేవుడు నడిపించాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32-33 వచనాల్లో ఇది రాయబడి ఉంది. వారి అవిశ్వాసము వలన వారు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుటకు కారణమైనది. అయితే దేవుడు ఎందుకు వారిని అక్కడికి నడిపించారు? ఎందుకంటే 40 సంవత్సరాల ముగింపులో ఏమి జరుగుతుందో ముందుగా రుచి చూడటానికి ఇస్రాయేలీయులు దేవుడు వారికిచ్చిన వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవాలి అంటే వారు క్రమక్రమముగా యోర్దాను దాటాలి. ఇప్పుడు దేవుడు తన ప్రజలను పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అనగా ఈ పరీక్షా సమయంలో అయినా ఇస్రాయేలీయులు వారు దేవునిని విశ్వసించి యుద్ధం చేస్తారా? ఒకవేళ అలా జరిగితే ఆ విజయం వారికి ముందున్న వాటిని ఎదుర్కొనే ధైర్యమును మరియు విశ్వాసమును ఇస్తుందని మనం గమనించాలి. ఇస్రాయేలీయులు కొన్ని సంవత్సరాలకు ముందు వెనుదిరిగారు, అన్ని విషయములలో వెనుకకు చూచువారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారి యొక్క కథ వేరే రీతిగా ముగించబడింది. మోషే ఇలాగు చెప్పాడు, మన దేవుడైన యెహోవా ఆయన మనకు సీహోనును అప్పగించెను గనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసితిమి అని ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 33వ వచనము 3వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రవక్త అయిన ఆమోసు చాలా సంవత్సరాల తర్వాత కూడా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన ప్రవచన గ్రంథములో అనగా ప్రవక్త గ్రంథంలో ఇలాగ వ్రాశాడు, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును, సింధూరు వృక్షమంత బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా అని ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో సెలవిచ్చినట్లుగా మనం చూడగలం. వారి యొక్క 2వ అవకాశాన్ని ప్రారంభించుటకు ఇది చాలా కఠినమైన దారి. వారు ఈ భయాన్ని ఎదుర్కోవాలని, ఏ భయమైతే వారిని లక్ష్యము గుండా 40 సంవత్సరాలు సంచరించేలా చేసిందో ఆ భయాన్ని ఎదుర్కోవాలని దేవుడు వారిని బలవంతం చేశాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చిన దేవుణ్ణి వారు కలిగి ఉన్నారు. ఆ విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటకు ఇది మంచి అవకాశమని 2వ అవకాశం ద్వారా దేవుడు వారికి ఈ సమయాన్ని ఇచ్చాడు. విద్వాంసానికి అంకితము, విద్వాంసానికి అంకితము అనగా విద్వాంసము. ఇస్రాయేలీయులు సిహోను మరియు ఓగుకు వ్యతిరేకంగా గెలిచారు. మరియు ఇక్కడ ఎందుచేత వాగ్దాన భూమి కొరకని యుద్ధము విధ్వంసంతో కూడి ఉందో అనే అంశము యొక్క మొదటి కారణము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆయా పట్టణముల్లో ఉన్న జనాభా అంతా ఉన్నత దేవులైన రిఫాయియులకు నివాసముగా ఉండి నాశనమునకు అంకితము అయింది, అనగా నాశనము చేయబడటానికి నిర్ణయించబడింది. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 6వ వచనములో ఇలాగు రాయబడి ఉంది. దాని అర్థము నిర్మూలము, నిర్మూలము చేయబడినది, నిర్మూలము చేయబడటానికి నిర్ణయించబడినది. ఈ లక్ష్యము పగతో కూడినది కాదు, కానీ నెఫీలులు తమ సంతానాన్ని తుడిచిపెట్టడమే వారి యొక్క లక్ష్యము. 3వ అధ్యాయము 2వ కాండము 6వ వచనంలో నెఫీలుల సంతానాన్ని తుడిచిపెట్టే కార్యక్రమమే ఈ నిర్మూలము. ఇస్రాయేలీలకు పడిపోయిన దైవిక వ్యక్తుల చేత తిరుగుబాటుదారుల నుండి ఉద్భవించిన ఉన్నత దేవుల యొక్క సంతానము అంతా దయ్యపు శక్తులుగా భావించారు. ఈ దైవిక వ్యక్తుల చేత, దేవుని కుమారుల చేత తిరుగుబాటుదారుల నుండి ఉద్భవించిన ఉన్నత దేవుల యొక్క సంతానము అంతయు దయ్యపు శక్తులుగా భావించారు వారు ఇస్రాయేలీలు. వారు దయ్యపు స్వాస్థ్యముతో కలిసి నివసించలేరు. కానీ కాలం గడిచిన కొలది ఇస్రాయేలీయులు యోర్దాను దాటకు ముందే మోషే మరణించాడు. ఆ నాయకత్వము యెహోషువకు సంక్రమించింది. యెహోషువను నాయకుడిగా దేవుని ద్వారా మోషే ప్రతిష్ఠించాడు. వాగ్దాన భూమి కొరకు అని యుద్ధము కొరకు అతడు ఇస్రాయేలీయులలో చాలా సైనిక శిబిరాలను స్థాపించి నడిపించాడు. మరియు ఈ అధ్యాయంలో ముందుగా నేను ప్రస్తావించిన రీతిగా ఆ శిబిరాలు 2 కారణాలతో నడిపింపబడ్డాయి. 1, విరుద్ధమైన శత్రు దేశాలను నిర్మూలన చేయడం. ఆ క్రమంలో ఉన్నత దేవులుగా పిలువబడిన నెఫీలులు యొక్క వంశ రక్తం అంతటిని తొలగించటము. ఆ సందర్భంలో మనం చూచినది ఏమిటంటే వాగ్దాన భూమి కొరకైన యుద్ధము ఒక ఆత్మ సంబంధమైన పోరాటము, చీకటి శక్తులకు వ్యతిరేకముగా జరిగే యుద్ధము, మరియు బైబిల్లో చెప్పిన నిజమైన అస్తిత్వములైన విరుద్ధమైన దైవముల ఆధిపత్యములో ఉన్న శత్రువులతో జరిగే యుద్ధము. ఈ యుద్ధము యొక్క తర్కము లేదా నియమము లేదా వాదము యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 21 నుండి 22 అధ్యాయాల్లో బాగుగా సంగ్రహింపబడినది. ఈ సంగ్రహము ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను, అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోనూ, ఇస్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇస్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే మిగిలి ఉండిరి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలు మనం ధ్యానించాలి? యెహోషువ యొక్క శిబిరములన్నీ ఎక్కువ శాతం విజయము సాధించాయి, కానీ పరిపూర్ణంగా కాలేదు. అవి పరిపూర్ణంగా జరగలేదు. కొంతమంది ఉన్నత దేవులు తప్పించుకున్నట్లుగా మనం చూడగలం, మరియు అది అప్పటికీ అంత ప్రాముఖ్యముగా అనుపలించలేదు. కానీ రాబోయే సంఘటనలకు ముందస్తు సూచనగా ఇవి ఉన్నాయి. కొన్ని గాతులో జరిగాయి. గాతు ఫిలిస్తీయులకు పట్టణముగా మారింది, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. మరియు రాజైన దావీదు కాలం నాటికి గాతు గొల్యాతుకు నివాస స్థానముగా ఉన్నది, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనము. గాతులో గొల్యాదు ఒక్కడు మాత్రమే ఉన్నత దేవుడు కాదు, ఇంకా ఉన్నారు అని 1 వృత్తాంతములు 20వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో మనం చూడవచ్చు. వాగ్దాన భూమి కొరకైనా జరిగే యుద్ధంలో ఆ సమయంలో నాశనానికి లేదా నిర్మూలనకు నియమింపబడిన వారు వాస్తవానికి నాశనము చేయబడలేదు, నిర్మూలము గావింపబడలేదు. మరియు వాస్తవికము ఏమిటంటే యుద్ధము దానికి సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలను నెరవేర్చలేకపోయింది. ఫలితంగా ఇస్రాయేలీయులు పర్యవసనాలను ఎదుర్కొన్నారు. న్యాయాధిపతుల గ్రంథం మనకు చెప్పేది ఏమిటంటే యెహోషువ మరణించే సమయం నాటికి యుద్ధము ఇంకా పూర్తి కాలేదు, అది ఇంకా పూర్తిగా గ్రహించబడలేదు కూడా. ఇస్రాయేలీయులు వారు బాగా యుద్ధం చేశారని అనుకున్నారు. కానీ మరియు ఇతర దేశములన్నిటిని నిర్మూలించమని దేవుడు చెప్పిన ఆజ్ఞకు వారు అవిధేయులై ఉన్నారు. అయితే పాక్షిక విధేయత అదే అవిధేయత. దేవుని లక్ష్యాలను ఛేదించలేకపోయినందుకు గాను ఇశ్రాయేలీయులు కొన్ని దశాబ్దాల కాలము మూల్యము చెల్లించవలసి వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథము ఆ భయానకమైన కాలచక్రాన్ని ఉద్ఘాటిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు తరచుగా శత్రుదేశాల చేత అణిచివేయబడ్డాయి. మరియు యథార్థముగా దేవుని యందు నమ్మక ఉంచడం అనేది దాదాపు పూర్తిగా సన్నగిలింది. దావీదు మరియు అతని కుమారుడు సొలొమోను కాలం వచ్చేసరికి ఈ విషయాలు పెరుగుతూ వచ్చాయి. అయితే సొలొమోను గతించిన తరువాత ఇశ్రాయేలీయుల పౌర యుద్ధంలోనూ విగ్రహారాధనలోనూ విచ్ఛిన్నమైన వారు యుద్ధం యొక్క కీర్తి సాహిత్యముల అపజయము ద్వారా కప్పిపుచ్చబడింది. విజయం యొక్క ప్రకల నుండి ఓటమి పాలైంది. దేవుని రాజ్య పరిపాలన ఏదైనా తిరిగి నిర్మించాలి అనే దేవుని ప్రణాళిక అన్నీ మంటల్లో కలిసిపోయాయి. బాబెలు గోపురం నుండి ఉద్భవించిన అదృశ్య ప్రపంచపు సార్వత్రిక కోణము దుర్మార్గపు దైవముల ఆధిపత్యంలో ఉన్న అవిశ్వాసపు దేశములతో కలిసి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అయితే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, చెదిరిపోయారు. మరియు వారి వాగ్దాన భూమి ఇతర దైవములు మరియు వారి పరిపాలన క్రిందకి వచ్చేశాయి. ఇదే సార్వత్రిక కోణము నూతన నిబంధనలో కూడా వ్యాప్తి చెందింది. అంధకార శక్తులను గూర్చి వివరించుటకు పౌలు ప్రధానులు, అధికారులు, ప్రభుత్వములు మరియు సింహాసనములు అన్న పదములను వినియోగించాడు. ఈ పదములన్నీ పూర్వకాలంలో ఉన్న భౌగోళిక పరిపాలనను సూచిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీయుల యొక్క అపజయమునకు కారణము ఏమిటంటే దేవుని ప్రజలుగా ఉండి కూడా వారు అవిధేయులుగా అవిశ్వాస్యత కలిగిన వారుగా ఉండటమే. మానవులు బలహీనులు, ఎందుకు దేవుడు మనతో బాధపడతాడు అని మనం ఆశ్చర్యముగా మనకు అనిపించవచ్చు. కానీ ఒకసారి మనం వెనక్కి ఏదైనా వైపు చూచినట్లయితే ఎందుచేత అని మనకు తెలుస్తుంది. దేవుడు మానవాళికి కట్టుబడి ఉన్నాడు. మనం ఆయన స్వరూపంలో ఉన్నాము. భూమి మీద ఆయన కుటుంబంగా ఉన్నాము. భూమిని పరిపాలించుటకు ఉన్న తన అసలైన నిజమైన ప్రణాళికలో మనల్ని కూడా ఆయన చేర్చాడు. అది రక్షణార్థమైన ప్రణాళిక. భూమి మీద దేవుని యొక్క సమాజము లేక సభ యొక్క పరిపాలనలో మానవ భూభాగ లేక మానవ భాగస్వామ్యాన్ని దేవుడు పక్కకు నెట్టడం అనేది ఆయన చేయలేదు. ఆయన వర్తమానాన్ని మనము గమనించామా లేదా అనేది, లేక ఆ వర్తమానము ఇస్తుంది లేక అది ఒక చెడు ఆలోచనగా ప్రారంభించబడుతూ ఉంది. తన లక్ష్యాలను సాధించుటకు దేవుడు అసమర్థుడు కాదు. ముందు అధ్యాయంలో ప్రస్తావింపబడిన రీతిగా దేవుడు పొరపాట్లు చేయబోడు. పాత సమస్య అయినా పాపము మరియు అపజయమును ఒక క్రొత్త విధానంలో జయించుటకు ఇది సమయము. ఏదేనూ రాజ్య పరిపాలనను ఉజ్జీవింపచేయుటకు మానవులు నమ్మదగిన వారు కాదు. దాన్ని నెరవేర్చుటకు దేవుడు మాత్రమే శక్తిమంతుడు. ఆయన మాత్రమే చేయగలడు. తన యొక్క నిబంధన బాధ్యతలను దేవుడు మాత్రమే నెరవేర్చగలడు. అయితే మానవులు ఏమీ ప్రక్కన పెట్టబడలేదు. దానికి బదులుగా దేవుడు మానవుడుగా వచ్చాడు. దేవుడే స్వయముగా నిబంధనలను మరియు ధర్మశాస్త్రమును నెరవేర్చిన తర్వాత మానవాళి యొక్క అపజయం అంతటికి తగిన శిక్షను తన మీద వేసుకుని తానే భరించాలి అని ఊహించలేని పరిష్కారాన్ని తీసుకురావడము ఈ అర్థము. అనగా మానవులు ఊహించలేని ఈ అపజయమునకు ఈ అవిశ్వాసమునకు పరిష్కారము పాత సమస్య అయిన పాపమును జయించటానికి ఈ పరిష్కారాన్ని తీసుకుని రావటానికి దేవుడే మానవుడిగా తగిన శిక్షను తన మీద వేసుకుని భరించటానికి ఈ లోకమునకు వచ్చాడు. ఇది అందరినీ రహస్యముగా ఉంచబడటానికి ఆయన యొక్క ఉద్దేశాలకు విరుద్ధమైన తెలివైన అదృశ్య ప్రపంచ వ్యక్తులకు కూడా రహస్యముగా ఉండాలి. అది అంత సులభము కాదు. ఈ రహస్యముగా ఉండుటకు అందరి నుండి ఇది వేరుగా పరిశుద్ధమైనదిగా ఉన్నది. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాలకు విరుద్ధమైన అదృశ్య ప్రపంచ వ్యక్తులను కూడా రహస్యముగా ఉండాలని, ఇది అంత సులభము కాదని వివరిస్తూ ఉంది. 9వ అధ్యాయము ముగియబడినది.